తెస్లోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదువుతున్నాం. తెస్లోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదువుతుందా. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టే శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారు మనుషులకు అందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకు వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రమాస్వరూపమైన దేవ, దయగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. కలిసి ధ్యానం చేయడానికి మీరు 3 పూట్ల ఆరాధనలోకి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభువా, మరొకసారి మీ వైపు చూస్తూ ఉన్నా. మీ వాక్య ఆహారం చేత మమ్మల్ని పోషించండి. మా లోపాలు సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, సమయాన్ని జీవనకరంగా మీరు మార్చండి. వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన వారి మీద కనికరపడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ దినానికి కర్త మీరే అని, మా జీవానికి కర్త మీరే అని ప్రభువా ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నా. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న కొత్తగూడు రెవెన్యూ సహవాసాన్ని మీరు కృపలో బలపరచండి. ప్రభువా, ఈ డిపార్ట్మెంట్ కొరకు అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రార్థనలకు మీరు ఆలకించారని, వారి మధ్య కూడా ప్రార్థన బృందాలు కట్టడానికి మీరు ద్వారం తీర్చారని ప్రభువాని బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా సమయాన్ని మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమే. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చదివిన వాక్య భాగం మనం తెస్సలోనికా మొదటి పత్రిక 1వ అధ్యాయము ముగించుకున్నాం. 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని ముగించుకున్నాం. అందులో తెస్సలోనికా సంఘం మాదిరి సంఘం అని మనం చూడగలిగాం 1వ అధ్యాయం నుంచి. 2వ అధ్యాయంలో తెస్సలోనికా సంఘానికి నాయకుడిగా ఉన్న పౌలు, అట్లాగే సిల్వ, తిమోతి వారు మాదిరి నాయకులుగా మనం చూడగలుగుతున్నాం. వారు మాదిరి నాయకులుగా కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఎట్లాగా పరిచర్య చేయాలో, ఎట్లా బోధించాలో, అన్ని విషయాలు వారు మాదిరి అని ఆ 2 విషయాలు చూడగలిగాం. అట్లాగే లాస్ట్ వీక్ మనం 2వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేశాం. 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించటం గనుక మేమును మానక దేవుని కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఈ సంఘం ఎంత చక్కటి మాదిరి సంఘముగా ఉందంటే, సంఘంలో వాక్యం పనిచేస్తుంది. సంఘంలో వాక్యం, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. వాక్యం మీద సంఘం కట్టుబడాలి. వాక్యానికి సంఘం స్తంభముగా ఉండాలి. వాక్యాన్ని సంఘం లోకానికి అందించాలి. కాబట్టి ఇక్కడ వాక్యం యొక్క గొప్పతనాన్ని గత వారం చూడగలిగాం. వీరు ఈ సంఘం వాక్యాన్ని నమ్మారు, విశ్వసించారు. తర్వాత వాక్యాన్ని అంగీకరించారు, వారు పాటించారు. ఆ వాక్యం వారిలో ఫలించింది, పనిచేస్తుంది. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగ చేస్తున్నది. పైగా వీరు వాక్యాన్ని ఎట్లాగా చూశారంటే, మనుషుల వాక్యమని అంచలేదు, అది నిజముగా దేవుని వాక్యమని మీరు అంగీకరించారు. వాక్యాన్ని వారు చూసిన దృక్పథం కూడా ఎంతో మాదిరిగా ఉంది. ఈరోజు మనం తర్వాత వాక్యాలు ధ్యానించాలి. ఇప్పుడు చదివిన 14, 15, 16 వచనాల్లో పౌలు యూదా జాతి కొరకు మాట్లాడుతా ఉన్నాడు. యూదా జాతి కోసం మాట్లాడుతున్నాడు. యూదా జాతి కోసం ఏం మాట్లాడుతాడంటే, వారు 2:14 అవును సహోదరులరా, మీరు యూదయలో ఉన్న క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే. ఈ సంఘం ఎవరిని వెంబడిస్తా ఉందంటే, యూదయలో యెరూషలేములో ఉన్న అపోస్తులు కట్టిన సంఘం, పెంతెకొస్త దినమందు పరిశుద్ధాత్మ దేవుడు కట్టిన సంఘం పోలి నడుచుకుంటున్నారు. యూదయలో ఉన్న దేవుని సంఘములను పోలి నడుచుకుంటున్నారు. చాలాసార్లు సంఘం ఒకటిగా ఉండాలి, ఒకటే పొరుగులు కనబడాలి, ఒకలాగే ఉండాలి, కానీ డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేస్తారు, వేరు పడిపోవడానికి ట్రై చేస్తారు. మేము ఎవరితో సంబంధం లేదు, ఇండిపెండెంట్ గా మేము ఉన్నాము అని చెప్పడానికి ట్రై చేస్తారు. అది వాక్యానుసారమైంది కాదు, వాక్యానుసారమైంది కాదు. నిత్యత్వంలో వ్యత్యాసాలు ఉండవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో వాక్యం విన్న వారందరూ ఒకటిగా ఉండాలి, వాక్యం విన్న వారంతా ఒకటిగా ఉండాలి, ఒకే భావంతో మాట్లాడాలి. అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండడానికి వీలు లేదు, ఐక్యంగా ఉండాలి. అది ప్రభు యొక్క ప్రార్థన. కాబట్టి తెసలోనిక సంఘాన్ని మనం ఎట్లా చూస్తున్నామంటే, వారు యెరూషలేము సంఘాన్ని పోలి నడుచుకుంటున్నారు. యెరూషలేము సంఘం లాగే తెసలోనిక సంఘం ఎదుగుతా ఉంది. వారు ఏ విషయంలో పోలి నడుచుకుంటున్నారంటే, శ్రమలు పడే విషయంలో. ఇది ఆశ్చర్యం. ఏ విషయంలో వారు పోలి నడుచుకున్నారంటే, 2వ మాటలు రాయబడింది, వారు యెరూషలేములో ఉన్న ఆ సంఘం వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించి తిరిగి. వారి పోలిక శ్రమ పడ్డంలో, వారి పోలిక వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవడంలో అలాగే ఉన్నారు. అంత ఆశ్చర్యకరంగా ఈ వాక్యం కనబడుతుందంటే, సంఘం ఆ సుఖవలయంలో కూరుకోకూడదు, సంఘం సుఖాలను కోరుకోకూడదు. యేసయ్య ఈ లోకంలో ఆయన పనిచేశాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న సంఘం, ఆది సంఘం, అట్లాగే వారు కూడా సువార్తను బోధిగాంతాల వరకు అపోస్తలు తీసుకెళ్లారు. యెరూషలేములో భయంకరమైన వ్యతిరేక పరిస్థితులున్నా వారి మాత్రం వెనకడుగు వేళ మనం బైబిల్ స్టడీ మాత్రం సువార్త 13వ అధ్యాయం మీద చేస్తా ఉన్నాం. మన్ను చాలా లోతుగా లేని రాతి నేల పడ్డ విత్తనాలు, వాక్య నిమిత్తం ఏ మాత్రం శ్రమ వచ్చినా సరే వాళ్ళు ఎండిపోతారు, అభ్యంతర పడతారు, ఆగిపోతారు, నిలిచిపోతారు. ఎందుకో దేవుని కొరకు శ్రమ పడాలి. ఇది ఆత్మీయ పోరాటం. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా శత్రువు పనిచేస్తాడు, మభ్య పెడతాడు, మోసం చేస్తాడు, వాడు బెదిరిస్తాడు అని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం ఆది సంఘం, ఫస్ట్ సెంచురీలో ఉన్న సంఘం ఎట్లాంటి భయంకరమైన పరిశుభ్రశ్న గుండా వెళ్ళిందో, నీరో చక్రవర్తి యొక్క హింసలు, రోమ ప్రభుత్వం యొక్క కఠినమైన శిక్షలు, ఎక్కడా వారి విశ్వాసంలో తొలకిసలాడల, బలహీన పడల, వారు ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడ్డా. యేసయ్య చూపించిన మార్గం అదే, యేసయ్య చూపించిన మార్గం అదే. అట్లాగే తెసలోనికి సంఘం కూడా అంత సులువుగా ప్రారంభం కాల, వ్యతిరేకతల మధ్య ప్రారంభమైంది, శ్రమల మధ్య ప్రారంభమైంది, హింసల మధ్య ప్రారంభమైంది. ప్రారంభంలో మాత్రమే కాదు, తర్వాత అలాంటి శ్రమలను హింసలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికీ మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలో పర్సిక్యూషన్ రిలీఫ్ ఇండియా సంస్థ వారు అందిస్తున్న ప్రార్థన అంశాలు, సంఘం ఎక్కడెక్కడ హింసలు పొందుతా ఉందో ఆ అంశాలు మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదేదో కొత్త సంగతి కాదు, ఇదేదో ఇప్పుడేదో జరుగుతున్నాయి, ఇప్పుడేదో వ్యతిరేకతలు వచ్చాయి అని కాదు. సాతాను ఎప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో మొదటి ఆయుధం హింసలు తీసుకొస్తాడు. హింసల గుండానికి వెళ్ళాలి. మణిపూర్ లో సంఘం హింసల గుండా వెళ్ళింది, ఒరిస్సాలో సంఘం హింసల గుండా వెళ్ళింది, ఉత్తర భారతదేశంలో 10 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు ఉన్న ప్రాంతాల్లో ఎంతో మంది జైల్లో మగ్గిపోతా ఉన్నారు. ఈరోజు మనం భారతదేశంలో పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకు అట్లాగా? నార్త్ కొరియాలో భయంకరమైన పరిస్థితులు, చైనాలో భయంకరమైన పరిస్థితులు, ఎందుకు అట్లాగన్న మాట దగ్గర, అవును, ఈ లోకాధికారి సాతాను తన మనుషులందరినీ తన వలలో పుచ్చుకుంటున్నాడు. వాడు ఏ ఒక్కరిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు. మోసం చేసేవాడు. కాబట్టి వాడి యొక్క ఆయుధం ఒకటి బెదిరింపులు. బెదిరింపులు వస్తాయి, హింసలు వస్తాయి. అక్కడ యెరూషలేము సంఘం నిలిచింది, తెసలోనికి సంఘం కూడా అలాగే మాదిరిగానే నిలిచింది. వారు హింసల గుండా వెళ్తా ఉన్నారు, కాని ఆ శ్రమంలో కలవరపడి విశ్వాసములు వెనకడిగి వేసిన వారు కాదు. దాన్ని మనం చూస్తున్నాం. రెండవ సాతాను పనిచేసే రెండవ ప్రయోగించే రెండవ ఆయుధం సుఖాలు, లాభాలు, మేలులు, ఆస్తులు. ఒక సేవకుడిలా అన్నాడు, యెరూషలేము సంఘం హింసల దగ్గర మోసపోలేదు, హింసల దగ్గర అర్థమైంది సాతాను మమ్మల్ని మోసం, సాతాను మా మీద కోపంగా ఉన్నాడు, మా విశ్వాసాన్ని బలహీనపరచాలనుకుంటున్నాడు, వెనకలాగడానికి ప్రయత్నిస్తున్నాడు, మేము యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ మేము ఓపికతో పరిగెత్తుతాము, సిలువలు సహించిన యేసుని చూస్తూ మేము కూడా సహిస్తాము, మేము కూడా ఓర్చుకుంటాము అని వారు బాణం వేశారు. ఎప్పుడైతే కాన్స్టాంటిన్ 332లో కాన్స్టాంటిన్ రోమన్ చక్రవర్తి సంఘానికి సుఖాలు ఆఫర్ చేశాడు, అధికారిక మతంగా క్రైస్తవ్యాన్ని ప్రకటించి క్రైస్తవులకు రాయితీలు ఇవ్వటం ప్రారంభించిన తర్వాత, క్రైస్తవులకు మందిరాలు కట్టించి క్రైస్తవులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం ప్రారంభించిన తర్వాత సంఘం నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయింది, సంఘం బలహీనపడిపోయింది. ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆత్మీయ జీవితానికి శ్రమలు, ఆత్మీయ జీవితానికి హింసలు నష్టం కలగజేసే దానికంటే కూడా ఆత్మీయ జీవితానికి సుఖాలు చేసే నష్టం అంతా ఇంత కాదని సంఘ విశ్లేషకులు, చరిత్రకారులు ఎప్పుడూ వాళ్ళు అభిప్రాయాలు చెప్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 14:22లో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి మనం చూస్తున్న విషయం, తెసలోనిక సంఘం యూదా సంఘం వలె శ్రమల గుండా వెళ్లారు.
హింసలు గుండా వెళ్లారు. అయితే 2వ అధ్యాయం 14వ వచనంలో వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించిరి. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో పౌలు తెస్సలోనిక ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. 3 వారాలు వాళ్ళ మధ్య నిలిచాడు. అక్కడ శ్రమలు వచ్చాయి, అక్కడ వ్యతిరేకత వచ్చింది, అక్కడ సంఘం ప్రారంభించబడింది. అక్కడి నుంచి పౌలు తన బృందం బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలిగాం. అయితే ప్రాముఖ్యమైన మాట, ఎవరి వల్ల శ్రమలు పొందారు? యూదుల వల్ల శ్రమలు పొందారు. ఎవరి యూదులు మనం ఎరుగుదాం? వారు ధర్మశాస్త్రం తెలియదా? వారికి దేవుడు తెలియదా? వారేమైనా దేవుణ్ణి ఎరగని అన్యజనులు అంటే కాదు. వారు దేవుణ్ణి ఎరిగిన వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, యాకోబు సంతానం 12 మందిలో ఉన్నవారు, 12 గోత్రాలకు చెందినవారు, అబ్రహాం యొక్క సంతానం, నిబంధనకు వారసులు. వారు అంత గొప్ప వాగ్దానాలు కలిగిన యూదా జాతి ఎందుకు ఇట్లా తయారైంది? అది మన ముందున్న కీలకమైన ప్రశ్న. ఎందుకు యూదులు ఇంత కఠినంగా ఉన్నారు? సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నారు? అది మనం కొంత అర్థం చేసుకుంటే, చాలాసార్లు హింసలను ఎలా అర్థం చేసుకోవాలి, పరీక్షలను ఎలా అర్థం చేసుకోవాలి, వ్యతిరేక పరిస్థితులను ఎలా చూడాలో మనం అర్థం చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే 2వ అధ్యాయము 14వ వచనంలో యూదుల వలన వారు తెస్సలోనిక సంఘం శ్రమలు అనుభవించింది, యూదుల వలన యెరూషలేము సంఘం శ్రమలు అనుభవించింది, తెస్సలోనికలో ఉన్న యూదులే వీరిను హింసలకు గురి చేస్తున్నారు అని 2:14లో చూస్తున్నాం. యూదులు ఇంకేం చేశారో కూడా ఈ అధ్యాయంలో పౌలు భక్తుడు పేర్కొంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన యూదుడే, పౌలు భక్తుడు కూడా యూదుడే. ఆయన ఆ జాతి పరిస్థితి ఏంటో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏం చేశారట? 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదవాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదవాలి. అక్కడ రాయబడ్డ మాట, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై, వారి పాపాలు పండుతున్నాయి అని మనం చూస్తున్నాం. వారు పాపాలను సంపూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ట్రై చేస్తున్నారు. వారు ఏం చేశారు? మొదటి మాట, ప్రభువైన యేసును చంపారు, ప్రవక్తలను చంపారు, మమ్మును హింసిస్తున్నారు. అన్యజనుల రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరుస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా కనబడుతుందో. వారు యేసును చంపారు. యేసుక్రీస్తు ప్రభుని చంపింది ఎవరు అంటే యూదులే. యేసుక్రీస్తు ప్రభుని చంపింది ఎవరంటే యూదులే. ఆ మాటే పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడాలి. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడాలి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడ్డ ఈయనను మీరు దుష్టుల చేత సిలువు వేయించి చంపితిరి. యేసయ్యను చంపారు మీరు. 36వ వచనం, మీరు సిలువు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. యేసును చంపింది యూదులే. ఎందుకు యూదులు యేసుక్రీస్తు ప్రభుని చంపారు అన్న మాట దగ్గర వాళ్ళు ఎంత మోసంలో ఉన్నారో వాక్యం మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పిలాతు ముందు యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు మీదకి నేరారోపణ చేశారు. ఈ నేరారోపణ దగ్గర పిలాతు ఆయన అన్నాడు, నాకేమి కనిపించట్లేదు ఈయనలో, నాకు ఈయనలో ఏ తప్పు కనిపించట్లేదు, ఏ నేరం కనిపించట్లేదు అని ఒక అన్యుడు పిలాత్ అన్నాడు. పిలాత్ అన్నాడు పిలాత్ అన్ని ఇక యేసుక్రీస్తు ప్రభుని విడుదల చేయడానికి పండుగ వచ్చింది కాబట్టి ఒకరిని విడుదల చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. నేను యేసయ్యని విడుదల చేయనా, రెండో వ్యక్తి బందిపోటు దొంగ బరబ్బాని విడుదల చేయమంటారా అని అడిగాడు. వాళ్ళు ఎంత మోపంలో ఉన్నారంటే బందిపోటు దొంగ బరబ్బా మాకు కావాలన్నారు, యేసుక్రీస్తు ప్రభును సిలువేయమన్నారు. పిలాతు ఏం తప్పు చేశాడని సిలువేయమంటున్నారు అన్న వాళ్ళు వినే పరిస్థితులు లేకుండా కేకలు పెడతా ఉంటే ఆయన చేతులు కడుక్కొని, నేను ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అంటాడు. 24వ వచనం 24 చదువుతున్నాను. పిలాతు అల్లరి ఎక్కువ చిన్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాడు అని చెప్పాను. దానికి వాళ్ళు రిప్లై చూడండి 25వ వచనం ఏమంటున్నారు. అందుకు ఆ ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని. అవును, మేమే ఆ రక్తానికి మా మీదకే రావచ్చు, మా పిల్లల మీద రావచ్చు ఈ ఈ దీని భారం లేదా ఈ ఈ పాపం మన మీద ఉండొచ్చు అని అన్నాం. ఎంత కఠినమైన వారిగా ఎంత మోసంలో ఉంటున్నారో వారిని ఈ వాక్యాల్లో చూడగలుగుతున్నాం. ఆ యూదుడు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు, నిబంధన జనులు, యూదా నుంచి నక్షత్రం, యేసుక్రీస్తు ప్రభు రావాలి. అట్లాంటి యూదుడు ఎంత భయంకరంగా మారారో మనం చూస్తున్నాం. వారు యేసయ్యను చంపారు, వారు దైవ హంతకులుగా వాక్యంలో చూడగలుగుతున్నాం. ఆ రెండవ మాట, వారు ప్రవక్తను చంపారు అని రాయబడింది. తెసలోనిక మొదటి పత్రిక 2:15 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభు అయిన యేసును, రెండవ మాట ప్రవక్తలను చంపారు. వారు యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే కాదు, వారు ఈ గ్రంథం యొక్క చరిత్రలో ప్రవక్తలను, సొంత ప్రవక్తను చంపినట్లుగా మనం చూడగలం. ఏలియా కాలంలో వారు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో వ్రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం మనం చదవాలి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, 10వ వచనంలో మనం చదివితే ఏలియా మాట్లాడుతున్నాడు. అతడు, ఇశ్రాయేల్ వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేసిరి. వారు మాట వినటం, మాట వినకపోవడం, తిరుగుబాటు చేయడం మాత్రమే కాదు, నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు. వాళ్ళందరినీ చంపారు. ఇప్పుడు నన్ను చంపాలనుకుంటున్నారు. సైన్యములకు అధిపతియు దేవుడిన యెహోవా కొరకు మహారోషం గలవాడినే నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణాన్ని కూడా తీసివేయటకే చూచిచున్నారని మనవి చేశాను. ప్రవక్తను చంపారు, ఏలియాను కూడా చంపాలనుకుంటున్నారు. వారు ప్రవక్తను చంపిన వారి జాబితాలో కనబడుతున్నారు, వారు ప్రవక్తను చంపిన వారి జాబితాలో కనబడుతున్నారు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో యాజకుడగు జకరియాని చంపారు. ఎందుకు యాజకుడగు జకరియాని చంపారు అంటే, వాళ్ళు చేస్తుంది బాగోలా, మీది తప్పు అని మాట్లాడితే సరిదిద్దుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది, దిద్దుబాటు చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. నినివే పట్టణస్థులు మనం చూస్తాం, యోన ప్రవక్త వెళ్ళాడు, నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటించాడు, 40 దినాల్లో నినివేకు దుర్గతి సంభవించబోతుంది. ఎప్పుడైతే ఆయన ప్రకటించాడో వారు యోనను పట్టుకుని చంపలా, వారు బూడిద పోసుకున్నారు, వాళ్ళ పాపాలు విడిచిపెట్టారు, వారు గోలు పట్టు కట్టుకున్నారు. రాజు మొదలుకొని ఖైదీ వరకు అందరూ కూడా పశ్చాత్తాపడ్డారు, దేవుడు వారిని క్షమించాడు. అది మంచి పరిణామం. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే, 14వ వచనం నుంచి మనం చూస్తే వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారో 21 వచనం వరకు రాయబడింది. అందులో 20-21 వచనాలు మాత్రమే చదువుతాను. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడు అయిన జకరియా మీదకు రాగా, అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీర్చున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించదిరి గనక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని దైవాత్మ ప్రేరణతోటి ఆయన వాస్తవాలు మాట్లాడాడు. 21 వచనం, అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతను చావుకొట్టిది. కొత్త నిబంధనలో స్టెఫన్ను చంపారు, రాళ్ళిచ్చి కొట్టి చంపారు. పాత నిబంధనలో జకరియాను అట్లాగే కుట్ర పన్ని రాళ్ళిచ్చి కొట్టి చంపారు, రాళ్లతో చంపారు. 22, ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడే అతను కుమారుని చంపించను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోకి తెచ్చునుగాక అనెను. తర్వాత ఎలాంటి శ్రమ వాళ్ళు ఎదుర్కొన్నారు, సిరియా రాజు చేతికి దేవుడు వారిని అప్పగించినట్టుగా కింద వాక్య భాగాల్లో చూడగలం. వారు ఏలియా కాలంలో ప్రవక్తలందరినీ చంపినట్లుగా చూస్తున్నాం. వారు జకరియాను చంపినట్లుగా మనం చూస్తున్నాం. భక్తులందరూ అదే మాట్లాడుతున్నారు. యూదులు ఎలాంటి వారు, వారు ఎలాగా ఎలాగా వారి సొంత ప్రవక్తను చంపారో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. దాని కొత్త నిబంధనలో ఇట్లా అంటాడు, అపొస్తలుల కార్యాల గ్రంథం 7:52 వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 7:52 వచనంలో మనం స్టెఫను మాట్లాడుతూ ఉన్నాడు. స్టెఫను మాట్లాడుతూ ఉన్నాడు 51 కూడా, ముచ్చుకరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరుచుకున్న వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండిది, ఆ నీతి మంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అపగింది హత్య చేసిన వారైతిరి. ఆయనను మీరు హత్య చేశారు, మీరు హింసించారు, మీరు చంపారు. సందర్భం మనం ఎరుగుదు. స్టెఫన్ ని రాళ్లతో కూడా చంపారు. ఆ మాటలు మాట్లాడినందుకు స్టెఫన్ కూడా చంపారు. వారు యేసయ్యను చంపిన వారు జాబితాలో కనబడుతున్నారు. వారు ప్రవక్తను చంపినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. వారు అపోస్తులను కూడా చంపారు. 12 యేసయ్యను చంపడం తాగిపోల వాళ్ళ అపోస్తులు 12 చంపడంలో వారు కారకులయ్యారు. తెసలోనిక మొదటి పత్రిక 2:15 వచ్చిన మన వాక్య భాగంలో, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభు అయిన యేసును చంపారు. 2 ప్రవక్తలను చంపి, 3 మమ్మల్ని హింసించి. ఈ పత్రిక రాస్తా ఉన్న పౌలు సిల్వాను తిమోతి అంటున్నారు, వారు అపోస్తులను హింసిస్తున్నారు, అపోస్తులను వారు చంపారు. మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎన్నిసార్లు వాళ్ళని బెదిరిస్తా ఉన్నారో మనం చూడగలం. మచ్చి 12 యాకోబుని తిరచ్ఛేదనం చేశారు. యాకోబు తల తెగి కింద పడింది. అపోస్తుల కార్యాల గ్రంథం 12:12 దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కారముగా పట్టుకుని, హేరోదు అన్యరాజు, ఆయన్ని ప్రేరేపిస్తున్న వారు యూదులు, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యము తెలుసుకుని, యూదుల కోసమే పేతుర్ను కూడా పట్టుకుని జైల్లో పెట్టాడు. తర్వాత పేతుర్నే చంపాలి. యాకోబుని చంపితే ఆయనకి ఏమొస్తుంది? హేరోదికి. పేతుర్ను చంపితే హేరోదికి ఏమొస్తుంది అంటే యూదులు ఫేవర్ వస్తుంది, యూదులు సంతోషపడతారు. యూదులు ఎప్పుడు సంతోషపడతారంటే, ఇగో ప్రవక్తను చంపితే, అపోస్తలను చంపితే వారు సంతోషపడి వారు మద్దతు ఇచ్చేవారుగా ఉన్నారు. వారు అపోస్తలను చంపారు, అపోస్తలను హింసించారు, పౌలును హింసించారు.
దేవుని వాక్యంలో పౌలును ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తా ఉందో రాయబడింది. 13వ అధ్యాయం 50వ వచనం అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 50వ వచనం 49, 50 కలిసి ఉన్నాయి. ప్రభు వాక్యం ఆ ప్రదేశమందంతటా వ్యాపించాను, గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలగజేసిరి, వారిని తమ ప్రాంతం నుంచి వెళ్లగొట్టిరి. వారు హింసిస్తున్న వారిగా, వారు వెళ్లగొడుతున్న వారుగా, కుట్ర పన్నేవారుగా మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే ఆల్మోస్ట్ పౌలు చనిపోయాడు. 19వ వచనంలో రాయబడిన మాట, అంతియొకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహమును తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినను అనుకుని పట్టణం వెలుపలకు అతను ఈడ్చిరి. స్టెఫను చంపారు, పౌలును చంపారు. దేవుడు పౌలుకు మళ్ళా జీవానిస్తే పౌలు మళ్ళా బ్రతికాడు. వాళ్ళు హింసించారు, రాళ్లతో కొట్టారు. వారి పరిస్థితి ఇట్లా ఉంది. వారి పాపాలు సంపూర్తి చేసేవారిగా మనం చూస్తున్నాం. అట్లాగే మరొక మాట రాయబడింది వారి కోసం, మూలవాక్యం తెసలోనికే మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో 15-16 వచనాల్లో అన్య జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచొచ్చు. పౌలును మిగతా వారిని వెళ్ళగొట్టారు. వారు సువార్త విన్నవలేదు, సువార్తను అంగీకరించలేదు, సువార్తకు వ్యతిరేకులుగా ఉన్నారు. ఎవరు? యూదులు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎరిగిన వారు, దేవుని ఏర్పాట్లో ఉన్నవారే ఇలా ఉన్నారు. తర్వాత మాట, దేవునికి ఇష్టులు కాని వారు. వారు దేవునికి ఇష్టులుగా లేరు. వారు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవునికి ఇష్టులు కాని వారు అని రాయబడింది. మనం పాత నిబంధన గ్రంథంలో యూదుల చరిత్ర చదివితా ఉంటే మోషే మాట్లాడుతూ ఉన్నాడు, మోషే ముత్తుకుంటా ఉన్నాడు. మీరు ఐగుప్తులో అద్భుత కార్యాలు చూశారు, ఎర్ర సముద్రం దగ్గర అద్భుత కార్యాలు చూశారు, ఆకాశం నుంచి మన్నా కురిపించబడడం మీరు చూశారు. మీరు దేవుని బాహుబలాలను ఎరిగిన వారు, కానీ మీ ప్రవర్తన సరైనది కాదు. మీరు దేవుడిని తిరుగుబాటు చేస్తున్నారు, మాటి మాటికి తిరుగుబాటు చేస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు అని పౌలు ముత్తుకుంటా ఉన్నాడు. వారు దేవునికి ఇష్టలుగా లేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వాళ్ళ అరణ్య ప్రయాణంలో వాళ్ళ స్వభావం, వారి బుద్ధి, వారి నైజం ఎట్లా ఉందో వాక్యం మాట్లాడుతూ ఉంది. 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరించబడ్డారు. దేవునికి ఇష్టలుగా లేరు, చావు పొందించుకున్నారు, ఉగ్రత పొందించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టలుగా లేని వారిగా చూస్తున్నాం. దేవుడికి మాత్రమే కాదు, 2వ మాట అక్కడ రాయబడింది మొదటి తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనుషులకు అందరికి విరోధులు. వారు దేవునికి ఇష్టలు కారు. 2వ మాట, వారు మనుషులకు అందరికి విరోధులు. వారు మనుషుల్ని మనుషులుగా చూడడం లేదు. వారు యూదా జాతి తప్ప మిగతా ఎవరు కూడా వాళ్ళకి పట్టనట్టుగా ఉన్నారు. ఏ మాత్రం ప్రేమ లేని వారిగా ఉన్నారు. అన్యులను పురుగును చూసినట్టుగా చూస్తున్నారు. భారతదేశంలో బ్రాహ్మణ సమాజం, భారతదేశంలో అగ్రవర్ణాల వారు నిమ్న వర్ణాలను ఎట్లాగైతే చూశారు అని మనం చదువుతా ఉన్నామో అలాంటి స్వభావం వీరిలో కూడా ఉన్నట్టుగా, అన్యులతోటి అన్యులను ఎంతగా వాళ్ళు ద్వేషిస్తున్నారో మనం గ్రంథంలో మనం చూడగలం. ఏమాత్రం అన్యులతో సహవాసం చేయడానికి వారు ఒప్పుకోరు. అన్యులు క్రైస్తవులైన తర్వాత క్రైస్తవులైన యూదులు వారు సున్నతి చేసుకోవాల్సిందే అని బలవంతం చేస్తున్నారు. వారితో కలిసి భోజనం చేస్తే పేతురు మీద నేరారోపణ చేస్తున్నారు. నువ్వెట్లాగ పోయి వాళ్ళతో భోజనం చేస్తావు? అన్యులు యూదులు సమాన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పాపులు సుంకరులతో కలిసి ట్రావెల్ చేస్తా ఉంటే ఆయనకు నిక్ నేమ్ పెట్టారు, ఈయన హీఈ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపుల స్నేహితుడు. పాపంలో పుట్టినోడికి పాపులంటేనే ఇష్టంగా ఉంటుంది, అట్లా మాట్లాడుతున్నారు. పాపాత్మురాలైన స్త్రీ, ఆమెను నువ్వెందుకు యాక్సెప్ట్ చేసావు? ఆ పాపాత్ముడైన జక్కయ్య, అతన్ని ఇది నువ్వెందుకు వెళ్తున్నావు? ఎంత అంటుందో, ఎంత జబ్బుందో, ఎంత ఘోరంగా వాళ్ళు కనబడతా ఉన్నారో, ఎంత ఘోరంగా కనబడతా ఉన్నారో. వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితి, 23వ అధ్యాయము 29వ వచనం నుంచి రాయబడిన మాటలు చదవాలి. నేను 34 నుంచి చదువుతాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుంచి నేను చదువుతున్నాను. 34 నుంచి, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. వేసేనే కాదు, ప్రవక్తలని అలాగే చేశారు. కొందరిని మీ సమాజ మందిరాల్లో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణానికి తరుముతారు. నీతిమంతుడైన హేబేలును మీరు చంపారు. ఆ హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడు ఒక జకరియాను వాళ్ళు చంపారు. రక్తం భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీద పొందుతుంది. నీతిమంతులు చంపారు, ప్రవక్తలను చంపారు, జ్ఞానులను చంపారు, యేసయ్యను మీరు చంపారు. భూమి మీద మీరు చిందించిన రక్తమంతా మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకు వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తను చంపుచు నీ వద్దకు పంపబడ్డ వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకును, అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని ఉంటుంది, గాని మీరు వల్లకపోతే. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని దేవుడు వాళ్ళని వదిలేశాడు, దేవుడు వాళ్ళని వదిలేశాడు. 24వ అధ్యాయం 2వ వచనం, రాతి మీద రాయి ఒకటేనా ఇక నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని ప్రభు మాట్లాడాడు. వారిని చెరకప్పగించేశాడు. వారు నెబుకద్నెజర్ చెరలోకి వెళ్ళిపోయారు. వారి దేశం నుంచి వారు పెళ్లగించబడ్డారు. వారు దేశ దిమ్మరలు అయిపోయారు. సుమారు 1800 సంవత్సరాల పాటు అడ్రస్ లేని జాతి అయిపోయింది. 1800 సంవత్సరాల పాటు అడ్రస్ లేని జాతి అయిపోయింది. హిట్లర్, నెపోలియన్ లాంటి వారు ఎంత ఘోరంగా యూదుని చంపారో, దేవుడే వాళ్ళకి విరోధి అయ్యాడు, దేవుడే వాళ్ళని వదిలిపెట్టాడు, దేవుడే వాళ్ళ పాపమంతా వాళ్ళ మీద తీసుకొచ్చాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. తర్వాత వాళ్ళ అవిధేయత, ఎన్నిసార్లు చెప్పిన మాట విని స్వభావాన్ని బట్టి దేవుడే వాళ్ళని అప్పగించేసినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు ఈ తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో వారు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు, వారు సంఘాన్ని హింసించే వారుగా ఉన్నారు. తెసలోనిక సంఘం యూదుల వల్ల హింసలు అనుభవించిన నిలబడ్డారు. ఆ యూదులు సంఘాన్ని హింసిస్తూనే ఉన్నారు. వారి స్వభావం అలాగే ఉంది. అక్కడ రాయబడ్డ ఆ చివరి మాట, తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చివరి మాట, దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకు వచ్చాను. ఎందుకు యూదా జాతి అడ్రస్ లేని జాతి అయ్యిందంటే, వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. యేసయ్యను చంపారు, ప్రవక్తను చంపారు, అపోస్తులను చంపారు, వారు సంఘాన్ని హింసించారు, వారు సంఘాన్ని హింసించారు. ఘోరమైన స్వభావంలో వారు కనబడతా ఉన్నారు. అయితే అర్థం చేసుకోవాల్సిన మాట, ఎందుకీ యూదులందరూ అలాగే ఉన్నారా? యూదా జాతి అంతా అలాగే ఉందంటే లేదు. యూదా జాతిలో నుంచే క్రైస్తవ సంఘం ప్రారంభించబడింది. అపొస్తల కార్యాల గ్రంథ 2వ అధ్యాయంలో 3000 మంది పేతురు బోధకు బాప్తీసం తీసుకున్న వారంతా యూదులే. ఆ వాళ్ళకు బోధ చేసిన పేతురు, ఆయన యూదా జాతే. అపొస్తలు యూదుల్లో నుంచే వచ్చారు. ఆది సంఘం యూదుల్లో నుంచే వచ్చింది. ఈ తెసలోనిక సంఘానికి పత్రిక రాస్తున్న పౌలు, ఆయన యూదురే, ఆయన యూదురే. ఈరోజు భారతదేశంలో సంఘాన్ని హింసిస్తున్న వారుగా కనబడతా ఉన్న క్రైస్తవ వ్యతిరేకులు లేదా మతోన్మాదులు ఎవరైతే కనబడతా ఉన్నారో, ఒక సహోదరుడు యూపీలో మిషనరీగా పనిచేస్తా ఉన్నాడు. తను యూపీ కోసం ప్రార్థనా రిపోర్ట్ పంచుతా ఉన్నప్పుడు ఒక మాట వాడాడు నాకు, అది ఎంతో మనం చూడాల్సిన దృక్పథం అదే కదా అనిపించింది. ఆయన అంటాడు, మా యోగి మా ముఖ్యమంత్రి ఆయన పౌళ్ళు అంటాడు, ఎంతో భక్తి కలిగిన వాడు, ఎప్పుడూ కాసే బట్టలే వేసుకుంటాడు, ఆయన ఏ సుఖాలు కోరుకోడు, దైవ చింతన చాలా ఎక్కువ ఉంది. అట్లాంటి యోగి క్రైస్తవులు హింసిస్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేయండి, మా యోగి పౌళ్ళు అంటాడు. ఇప్పుడు సౌల్లా ఉన్నాడు, మారాడా పౌల్లాగా, ఎంత ప్రయోజనకరమైన పాత్రగా వాడబడతాడో, ఎంత ప్రయోజన పాత్రగా వాడబడతాడో. మనం ప్రధానమంత్రుల్ని, గవర్నర్లను, ముఖ్యమంత్రుల్ని భారతదేశంలో చూసినప్పుడు వారు ఎంతో దైవభక్తి కలిగిన వారిలా కనబడతారు. వారు మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పి కూడా సిగ్గుపడేవారు కాదు. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వారు పొర్లుదండాలు పెడుతూ, వాళ్ళు మాలలు వేసుకుంటూ చాలా భక్తిగా కనబడుతున్నారు. వారు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. యూదులు ఎంత ఘోరంగా ఉన్నవారు, వారిలోంచి సంఘం ప్రారంభించబడింది, వారిలోంచి అపోస్తులు వచ్చారు, వారిలోంచి పత్రిక రాస్తున్న పౌలు వచ్చాడు. దేవుడు దయగలవాడు, ఎందుకు వీళ్ళందరినీ సహిస్తున్నాడు, ఎందుకు వీళ్ళందరినీ అలా ఉంచుతున్నాడంటే, మోసం చేస్తున్నది శత్రువు. వాడు సువార్తకు వ్యతిరేకి, వాడు సత్యానికి వ్యతిరేకి. మనం విత్తువాడి ఉపమానాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. వాడు వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, వాడు వాక్యం ఫలించకుండా హింసకు తీసుకొస్తాడు, వాడు వాక్యం ఫలించకుండా ఉండడం కొరకు వాడు సుఖవలయాన్ని తీసుకొస్తాడు, ధన మోసాన్ని తీసుకొస్తాడు, భోగాన్ని తీసుకొస్తాడు. వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు, వాడు రేపుతూ ఉంటాడు. మనం మనుషుల వైపు చూడకుండా మనుషులను ప్రేరేపిస్తున్న శత్రువు పని అని మనకు అర్థమైతే, ఆత్మీయ పోరాటంలో మనం మనుషులను దూరం చేసుకోం, శత్రువు యొక్క తంత్రాలను ఎదిగి మనం ప్రార్థన చేస్తాం, వాడిని ఓడిస్తాం. నిజంగా వాళ్ళ రక్షణ పొందితే ఎంత అద్భుతమైన సేవ చేస్తారో. పౌలు ఈ పత్రిక రాస్తున్న పౌలు యూదుడు, ఆయన రాస్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఎట్లాంటి వాడో 3వ అధ్యాయంలో మాట్లాడతాడు. 3వ అధ్యాయము 5వ వచనం 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేలు వంశపు వాడును, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడును. ఆయన ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. ఏ జాతి? ఇస్రాయేలు జాతి. ఆ జాతిలోంచే వచ్చాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? యూదులందరూ ఎంత, యూదుల్లో ఉన్న మత పెద్దలు ఎంత ఘోరంగా కనబడుతున్నారో, పౌలు అలాంటి వాడిగానే మనం చూడగలం. ఆయన కొరకు ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం రాయబడ్డ మాట, పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసేది గనక కనికరింపబడి తిని నేను మోసగించబడ్డాను, నేను తెలియక చేశాను, నేను క్రైస్తవ్యాన్ని హింసించాను, యేసుక్రీస్తు ప్రభును దూషించాను, నేను క్రైస్తవులు ఎవరో ఉండకుండా సమూల నాశనం చేయడానికి తాకీదులు తీసుకున్నాను, నేను ఎంత ఘోరమైన వాడినో మాట్లాడుతున్నాడు, అదే తిమోతి పత్రిక 1వ అధ్యాయం కింద వాక్యాల మాట్లాడతాడు 16వ వచనంలో ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచాడు ఆయన, నేను కనికరపడ్డాను, ఐఎమ్ ద చీఫ్ ఇన్ ద సిన్నర్స్, నేను పాపుల్లో ప్రధాన పాపిని, దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణి. నిజమే, సాతాను మోసంలో ఉన్నవారు దైవభక్తితోటి ఈవెన్ ఇస్లాం సమాజం వాళ్ళు చాలా వ్యతిరేకంగానే ఉంటారు. ఎప్పుడైతే దేవుడు మనోనేత్రాలు వెలిగిస్తాడో, అందుకే ఇస్లాం సమాజం నుంచి మారిన క్రైస్తవులు, హైందవులోంచి మారిన క్రైస్తవులు, వాళ్ళు ఆ మోసం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత తెగించి, పురుషోత్తమ చౌదరి గారి కొరకు మనం చదివితే ఆయన జీవితం ఎంత ప్రేరణగా ఉంటుందో. కుటుంబం వెలేసింది, సాధు సుందర సింగ్ని కుటుంబం వెలేసింది, భక్త సింగ్ని కుటుంబం వెలేసింది. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అలాగే బైబిల్ని చింపిన వారు, బైబిల్ని తగలబెట్టిన వారు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు. సాతాను మోసాల నుంచి వారు విడిపించబడితే, వారు మనోనేత్ర వెలిగించబడితే, వారు గొప్ప పరిచార చేసినట్టుగా, వారు అలాగే దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి తెగించిన వారిగా మనం చూడగలుగుతున్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 26:9 నుంచి ఆయన తన గతాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 26:9 నుంచి మనం చదివితే, 9 నుంచి మనం చదివితే, నజరేయుడైన యేసు నామానికి విరోధముగా అనేక కార్యాలు చేయమన్నని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరాలన్నింటిలో వారిని దండించి వారు దేవతోషణ చేయనట్లు బలవంతం పెట్టచూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనే ఇతర పట్టణాలకు వెళ్లి వారిని హింసించుచూ ఉంటిని. ఇందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది తమస్కొనకు పోవుచుండగా ఆయన నన్ను దర్శించాడు, నా హృదయాన్ని తెరిచాడు, నా కన్నులు తెరిచాడు, నన్ను మోసలోంచి తీసుకొచ్చాడు, నా జీవితంలోకి వెలుగొచ్చింది, అరుణోదయ దర్శనాన్ని నేను పొందుకున్నాను అని తన సాక్ష్యాన్ని రాస్తున్నాడు. ఎంతో వ్యతిరేకంగా పనిచేసిన ఈ పౌరుడు, దోషకుడుగా హింసకుడుగా హానికరుడుగా ఉన్న ఈ పౌరుడు ఎట్లాగైతే మారాడో, దేవుడు నిజంగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. యూదా జాతి మీద కనికిరి పడ్డాడు, సౌలు లాంటి స్వభావం కలిగిన మతనాయకుల మీద కనికిరి పడ్డాడు. వాళ్ళని కూడా ఈ గొప్ప రక్షణలోకి ఆయన రావడానికి ఓర్చుకున్నాడు, సహించాడు. దేవుని బిడ్డలుగా మనం ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయి. మనం నమ్మకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడు. ఆయన యూదుల్లో అనేక మందికి మారడానికి అవకాశం ఇచ్చాడు. పౌలు లాంటి వాడు గొప్ప సేవ చేశాడు. కాబట్టి మన ముందు కనబడతా ఉన్న మన చుట్టూ ఉన్న సమాజం ఎంత మాత్రం యూదుల్లాగా, మీరు మాకొద్దు, మేము ప్రత్యేకం, మీతో మాకు పని లేదు, మేము పరలోకం పోతాం, మీరు నరకానికి పోండి, అట్లాంటి వారిగా కాకుండా పట్టుదలతో ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రభు తప్పకుండా వారు ఉగ్రతకు వెళ్ళటం ప్రభుకి ఇష్టం లేదు. వారు ఉగ్రత పాలవ్వాలని మనం కోరుకోకూడదు. వారి మనోనేతలకు గుడితనం కలుగజేస్తున్న దుష్టుని యొక్క తంత్రాల నుంచి వారు విడుదల పొందాలి. వారు విడుదల పొందాలని వారి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నామై ఉన్నాం. దేవుడు వాళ్ళ విషయంలో, యూదుల విషయంలో కూడా ఎంతో దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు. నేను ముగింపు మాటలకు వస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 11 మనం చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 11:23-24 పౌలు ఈ మాటలు రాస్తున్న పౌలకి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో, వాళ్ళ మీద ఎంత కనిపణ ఉందో 11 చదవడానికి ముందు 9 చదవాలి. 9 మొదటి వచనంలో మాట్లాడుతా ఉన్నాడు పౌలు. తన స్వజాతి విషయంలో ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో మాట్లాడుతున్నాడు. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదనయు కలవు. చాలా దుఃఖంతో, చాలా వేదంతో ఉన్నాడు. ఎందుకోసం? 3 పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునే ఉండకూర్చున్నాను. నన్ను నాకెంతో ప్రేమ ఉంది, నాకెంతో ప్రేమ ఉంది అంటాడు. వాళ్ళ కొరకు ఎంత నష్టమైనా పోతానంటాడు. 4 వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వం, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారదులు, వాగ్దానాలు వీరివి, పితరులు వీరువారు. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. అయితే వాళ్ళు ఎరగలేని పరిస్థితిలో ఉన్నారు, వారు మోసంలో ఉన్నారు. వాళ్ళ కొరకు నాకు వేదన ఉంది, వాళ్ళ కొరకు తీరని బాధ ఉంది, వాళ్ళ కొరకు తీరని బాధ ఉంది అంటాడు. 10:1 రోమిలకు రాసిన పత్రిక 10:1 సహోదరులరా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు, వారి విషయమైన దేవునికి చేయు ప్రార్థన. వారు రక్షణ పొందాలి, వారు రక్షణ పొందాలి, ఇశ్రాయేలు రక్షణ పొందాలి అన్నది ఆయన హృదయాభిలాషగా ఆయన ప్రార్థనగా మనం చూస్తున్నాం. తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ యూదులు ఎల్లప్పుడూ వారి పాపాలను సంపూర్తి చేస్తున్నారు, యూదుల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది అని ఆయన రాస్తున్నప్పుడు వాళ్ళ మీద కోపంతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. కానీ ఆ పౌలు హృదయం అది కాదు. నేను ఒకప్పుడు అలాంటి వాడినే, నన్ను దేవుడు మార్చాడు, నన్ను దర్శించాడు. అలాంటి యూదుల ద్వారా మీరు హింసలు పొందుతూ ఉన్నారు సంగమ, మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పటికే వాళ్ళకి దేవుడు వాళ్ళ ఆయన ఉగ్రతను కనపరిచిన వారు వారికి ఇంకా దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు అని వాళ్ళ పరిస్థితి మాట్లాడుతూ ఉన్నాడు. వారి విషయంలో ఎంతో ప్రేమ కలిగిన వాడిగా, ప్రార్థన చేస్తున్న వాడిగా, వేదనతో ఉన్నట్లుగా పౌలు భక్తిని చూడగలుగుతున్న వాళ్ళతో ఒక గొప్ప నిరీక్షణతో కూడా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాల్లో రాస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలు వారును తమ అవిశ్వాసములో నిలవలేకపోయినలా అంటు కట్టబడుదురు. వారు అవిశ్వాసం నుంచి బయటకు వస్తే అంటు కట్టబడతారు అని మాట్లాడుతున్నాడు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు అన్యజనులైన రోమా సంఘంతో మాట్లాడుతున్నా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుంచి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు ఆ యూదులు మరణిచ్చేమగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా. కాబట్టి వాళ్ళ విషయంలో మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దామని ఆ పౌలు భక్తుడు ఆ రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు, తెసలోనికి సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం మనుషుల వల్ల మాకు కలుగుతున్న హింసలు అని కాకుండా ఎన్నడూ క్రైస్తవ సమాజం బీజేపీ కోసం, ఆర్ఎస్ఎస్ కోసం, బజరంగ దళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఉగ్రత రావాలి అని మనం ప్రార్థన చేయవారుగా ఉండకూడదు. వారిని ప్రభువు దర్శించాలి, సౌలు పౌలుగా మారినట్లుగా. హింసకులైన ఆ యూదు పేతురు ప్రసంగంతో మాట్లాడుతున్నారు, అయిలారా మమ్మల్ని ఏం చేయమంటారు, వారు హృదయంలో పొడవబడ్డారు. మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే పేతురు అంటున్నాడు, మీరు యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్తిష్ తీసుకోండి. తీసుకున్నారు, 3000 మంది ఒక్కసారే బాప్తిష్ తీసుకున్నారు. ఒకప్పుడు క్రైస్తవ సమాజాన్ని హింసించిన యూదులు ఇప్పుడు అదే స్వజాతి చేత, యూదా జాతి చేత హింసలు పొందడానికి ఇష్టపడ్డారు. చంపడానికి ఆ కాలు దువ్విన వారు వాళ్ళ చేత చావడానికి సిద్ధపడ్డారు. ఎంత మార్పు వాళ్ళలో మనం ఆది సంఘంలో పౌలు జీవితంలో చూడగలుగుతా ఉన్నాము. కాబట్టి తెలియక అవిశ్వాసంతో, తెలియక మోసంతో 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డుతనం కలుగ చేయవాడు. కాబట్టి మనం నిరీక్షణ కోల్పోక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సరే, యూదులే ఇట్లాంటి పాపాలు చేస్తూ ఉన్నారు, వారు పాపాలు సంపూర్తి చేస్తున్నారని చదివాం. మరి అన్యుల సంగతి ఏంటి? యూదుల కంటే అన్యులు చాలా బాగున్నారన్న పౌలు యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి అన్ని జనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. వాళ్ళ మీద దేవుడికి చాలా కోపం ఉంది. ఎందుకు? 21వ వచనం, వారు దేవుని ఎరుగు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాసుదులు చెల్లింపులు లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిభా స్వరూపములుగా మార్చిది. దేవుణ్ణి వాళ్ళు ఎంత హీనపరుస్తున్నారో, దేవుణ్ణి ఎంత తక్కువగా చూస్తున్నారో, దేవుడికి రావాల్సిన మహిమను వారు విగ్రహాలకు అర్పిస్తున్నారు అని వాళ్ళ విషయంలో దేవుని ఉగ్రత, వాళ్ళ భక్తిహీనత మీదను దేవుని కోపం మండుతుంది అని 18వ వచనం రాస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారు ఇంకెంత ఘోరంగా తయారయ్యారో మాట్లాడుతూ ఉన్నాడు. 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించాను, వారి స్త్రీలు సహితము స్వాభావిక ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి
పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు, ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి. కాబట్టి వారు పాపంలో ఎంత కూరుకుపోయారో అన్యుల కొరకు మనం చదువుతా ఉన్నాం. దుష్టుడు యూదుల్ని మోసం చేస్తా ఉన్నాడు, అన్యులు మోసం చేస్తా ఉన్నాడు. వాడి పేరే మోసగాడు, వాడి పేరే అపవాది, సర్వలోకమును మోసపుచ్చినవాడు. దేవుని బిడ్డలుగా సంగముగా మనం అన్యుల్ని కొరకు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం, యూదుల కొరకు ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం, ఇతర విశ్వాసాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి. అది మనకు ఇవ్వబడ్డ మ్యాండేట్. మనం కాబట్టి భారతదేశంలో ఉన్న పరిస్థితులు, క్రైస్తవ వ్యతిరేక పరిస్థితులు, వాటి దగ్గర దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేలాగా వారు ఉన్నారు. అది చాలా భయంకరం, చాలా భయంకరం. మనం వారి విషయంలో ప్రార్థించాలి, పని చేయబద్దులమై ఉన్నాం. క్రైస్తవ సమాజంలో ఈ మత పెద్దలు శాస్త్రులు పరిశీలు ఎట్లాగైతే తెలిసి మోసం చేస్తా ఉన్నారో అట్లాగే వీళ్ళకి బైబిల్ తెలియదని కాదు, తెలుసు వారి కడుపే వారి దేవుడు. వారు మోసగించబడుతున్నారు. మనం వ్యక్తిగతంగా మోసపోకుండా వ్యక్తిగతంగా మనం పరిస్థితిని అర్థం చేసుకుంటూ ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ప్రభు అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి మనందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.